ఇచ్చిన గాయత్రి మహాయజ్ఞంలో భాగాలు ముచ్చరించుకునే ముందు మన ఈసోట్రిక్ ఎస్ట్రాలజీ గురించి సంతోష్ వారి బ్రీఫ్ వింటాం. ఇప్పుడు తేజ మొదలుపెట్టి మనం.
శంకర్ గారు జై
గురుదేవ్. కరెక్ట్ అయిందో లేదా అని డౌట్
వచ్చింది. సుష్మా మేము స్టార్ట్ చేసేయచ్చమ్మా, కొంచెం మైక్ దగ్గరగా కూర్చొని చెప్పు.
ఓకే, ఇప్పుడు పడుతున్నా
ఇంకొంచెం దగ్గరగా.
నమస్కారం అండి, నేను మీనరాశి గురించి చెప్తున్నాను. ఇవాళ ఈ మీనరాశి ప్రభావం వల్ల వ్యక్తిలో ఇన్స్టిట్యూషన్ ప్రారంభమవుతుంది. ఈ మీనరాశి ద్వారా భూమిని మానవాళిని ప్రభావితం చేసే కిరణాలు రెండు ఉంటాయి. ఒకటి సంకల్ప కిరణం, రెండు ఇచ్చా కిరణం. మనకు శరీరంలో హృదయంలో దేవుడు జీవుడు ఉంటారు. ఈ రెండవ కిరణం వల్ల దేవుడికి జీవుడికి అనుసంధానం కలుగుతుంది. అలాగే రెండవ కిరణం ప్రభావంతో జీవుడికి కంప్లీట్ గా కంట్రోల్ వస్తుంది. దీనివల్ల కోరికలు కంట్రోల్ చేసుకుంటూ తన చేతిలోకి తీసుకుంటే అప్పుడు సాధన మొదలవుతుంది. ఈ మీనరాశి స్మాల్ ఎక్సెల్ మధ్యలో గీత ఉండి ఈ చేపలు రెండు రకాలు వేరు వేరుగా కనబడుతుంటాయి. మనకి ఈ 12 రాశులు మా ప్రతి శరీరంలో ఒక్కొక్క భాగాన్ని ప్రభావితం చేస్తాయి. అందులో మీనరాశి పాదాలను సూచిస్తుంది. ఈ మీనరాశికి అధిపతులు గురువు. ఈ గురుడి ప్రభావం వలన మనసు హెడ్ ఒకటవుతాయి. దీనివల్ల మనసు మొత్తం ప్రేమగా మారి ఆ మారినప్పుడు లోకాన్ని రక్షించే లోకరక్షకుడు అవతరిస్తాడు. ఈ మీనరాశిలో 6 ఆధ్యాత్మిక గ్రహాలు ఉంటాయి. 1 యముడు, 2 భూమాత, వాల్కాన్, శుక్రుడు, గురుడు, గురుడు. యముడు కోరికలు లేని ద్వంద్వ స్థితిని చెప్తాడు. భూమాత సాధన పదంలో మనకున్న అనుభవాన్ని చెప్తాడు. వాల్కాన్ శరీరంలో ఉన్న మన పవిత్రతను చెప్పి అసంగత్వం వలన ఏర్పడిన గొప్పతనాన్ని చెప్తాడు. శుక్రుడు మన మనసు వ్యక్తమయ్యే ప్రేమని చెప్తాడు. గురువుడు మానవాళ్ళు పాటించిన సాధన ఏంటి అని చెప్తుంటాడు. బుధుడు బుద్ధి వల్ల జ్ఞానం వచ్చేది చెప్తాడు. ఇంతేనండి.
వెరీ గుడ్, బాగుంది, థాంక్స్.
వెరీ గుడ్ సుష్మా. అంటే తనకి అసలు ఈ సబ్జెక్ట్ అంటే అసలు టచ్ లేదు అంకుల్. తను అక్కడికి వెళ్ళాక ఫర్ ది లాస్ట్ 2 మంత్స్ అటెండ్ అవుతుంది క్లాసెస్. దీని గురించి అని చెప్పి పాపం 1 వీక్ గా డే అండ్ నైట్ మొత్తం ఇప్పటి వరకు మీరు దీని మీద చెప్పి లెక్చర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని
బాగుంది. సరే, మన క్లాస్ కు
వెళ్ళాం.
మనకు పరమ పూజ్య గురుదేవులు ఇచ్చిన మహాపూర్ణాహుతి పుస్తకాలలో ఇవాళ మనం జీవన దేవత సాధన అనే దాని గురించి తెలుసుకుందాం. అసలు భగవంతుని చేరడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. భగవంతుని చేరడానికి ఉన్న మార్గంలో భగవంతుడే స్వయంగా చెప్పినవి ఎలాంటి వాళ్ళు ఆయన్ని ఆశ్రయిస్తారు, ఆశ్రయించిన వాళ్ళు ఎలాగ ఆశ్రయించరు అంటే రాక్షసులు ఇలాంటి వాళ్ళు కూడా ఆశ్రయిస్తారు. నాస్తికులు అంటే భగవంతుడు లేడు అనేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అసలు అటువైపు పెట్టరు దృష్టి. అది కాకుండా భగవంతుడు ఉన్నాడు అన్న ఆ నమ్మకం ఉన్నవాళ్ళు, అలాగంటే ఒక మాట విన్నవాళ్ళు, వాళ్ళు భగవంతుడిని నాలుగు రకాలుగా కొలుస్తాడని కృష్ణుడు చెప్తాడు. ఆర్తుడు, జిజ్ఞాసుడు, అర్థార్థి. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. చివరికి జ్ఞాని అంటే ఆర్తుడు అంటే వాడికి ఏదో కష్టం వచ్చింది అప్పుడు భగవంతుడి వైపు చూస్తాడు. జిజ్ఞాసు ఇదేంటో తెలుసుకోవాలి, నాకు తెలియాలి, ఇది నాకు తెలియాలి అంటాడు. అర్థార్థి అంటే అర్థం అంటే చతుర్విధ పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్షాలు, చతుర్విధమైన నాలుగు విధాల పురుషార్థాలు. ధర్మం తెలుసుకోవాలి అంటే భగవంతుడిని అడగాలి. భగవంతుడిని అడిగితే ఇప్పుడు భీష్ముడు చెప్పాడు ధర్మరాజుకి ధర్మాలన్నీ. అలాగా పరమాత్మ మనం ఎలా జీవించాలి, ఎలా ఉంటే బాగుంది, ఇవన్నీ కూడా వ్యక్తుల ద్వారా చెప్పిస్తూ ఉంటాడు. అర్థం, అర్థం అంటే ఆల్రెడీ వచ్చేసింది డబ్బు కానీ సంపద కానీ ఇదేవైనా సరే. సంపద అంటే మనం అనుకునే మనీ కాకుండా, ప్లాస్టిక్ మనీ లేదంటే పేపర్ మనీ కాకుండా పశు సంపద, గో సంపద. గో సంపద అంటే యాక్చువల్గా గోవులు, రెండోది సూర్యుడు యొక్క కిరణాలని కూడా గోవులు అంటారు. కిరణాలు అంటే చైతన్యం, ఇంకా శక్తి, ఇంకా కళ, ఇవన్నీ కూడా గో అనే శబ్దంతో చెప్పబడతాయి. అలాగే అశ్వాలు, అశ్వాలు సంపద, అశ్వ సంపద అంటే పూర్వం రాజులకి అశ్వ సంపద బాగా ఉండేది, గో సంపద బాగా ఉండేది. మనం కూడా రాజులు అంటే మనకు కూడా అశ్వ సంపద, గో సంపద బాగా ఉండాలి. అశ్వ సంపద అంటే ప్రాణశక్తి బాగా ఉండాలి. ప్రాణశక్తి మన ఈథరిక్ బాడీ, ఈ విశ్వ ఈథరిక్ బాడీతో ఒకటి అనే జ్ఞానంతో మనం ఉంటూ ఉంటే మన ప్రాణశక్తి బాగుంది అని చెప్తుంది. అలాగే
హలో
గోవులు, హలో, అలాగే గోవులు అంటే కిరణాలు. సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో ఉన్న శక్తిని మనం గ్రహించాలి అంటే అసలు ముందర సూర్యకిరణాలు, ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్న పిచ్చి ఆలోచన పక్కన పెట్టాలి. అదేంటి, సూర్యకిరణాలు పడితే చర్మానికి క్యాన్సర్ వస్తుంది, ఒళ్ళు నల్లగైపోతుంది, కళ్ళు పాడైపోతాయి, ఇలాంటివన్నీ చెప్తారు వాళ్ళు. అవి దాంట్లో కొంత నిజం ఉన్నా కూడా భయం ఎక్కువ ఉంటుంది మనిషికి. అందుకని ఎప్పుడూ సన్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండే పరిస్థితి వచ్చేసుకోండి. అలా కాకుండా సూర్యుడి నుంచి వచ్చే కిరణాల ద్వారా మనం ఎలాగైతే ఒక వెహికల్ వేసుకుని ఒక చోట నుంచి ఒకటి ఒకటిగా వెళ్తామో, ఆ సూర్యకిరణాల ద్వారా ప్రజ్ఞా పురుషులుగా దేవతలు, మహర్షులు, ఇంకా మనకంట ఎక్కువ జ్ఞానం కలవాళ్ళు సూర్యకిరణాల ద్వారా భూమి మీదకి వస్తూ ఉంటారు ప్రతిరోజు. ఆ సూర్యకిరణాల ద్వారా మనం ఏ దేవతతో సంబంధం పెట్టుకోగలమో, ఆ సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నామో సంబంధం పెట్టుకోవచ్చు. ఆ వాళ్ళని కాకుండా డైరెక్ట్గా సూర్యు యొక్క ఆత్మతో సంబంధం పెట్టుకోవాలన్నా కూడా సూర్యకిరణాల ద్వారానే పెట్టుకోవాలి. అందుకని కృష్ణుడు ఏం చెప్తాడు, ఎవరెవరు ఏ ఏ శ్రద్ధ ఉంటుందో, ఎవరెవరికి ఏ రకమైన శ్రద్ధ ఉంటుందో వాళ్ళు వాళ్ళ శ్రద్ధకి తగ్గ వాళ్ళనే పూజ చేస్తారు అని. అంటే కొందరు ఏం చేస్తారు, యక్ష రాక్షసుల్ని భూతాల్ని సాధన చేస్తూ ఉంటారు. మనకు తంత్ర సాధనలో ఉంటుందన్నమాట ఇలాంటి. కొందరు ఏం చేస్తారంటే కర్ణ భిషాచి అని చేస్తారు. అంటే మనం ఏమన్నా చెప్పదలుచుకుంటే అది ముందరే తెలుసుకుని మన చెవిలో చెప్తుందన్నమాట. వాడు ఎవతల వాడు ఎవడన్నా వస్తే వాడు రాగానే మనం వాడి గురించి గడగడ అన్నీ చెప్పేస్తాం, అబ్బా అన్నీ రైట్ చెప్పాడు అంటాం. అలాంటివన్నీ కూడా విద్యలే, అవన్నీ కాదంటలేదు. కానీ అవన్నీ కూడా ఒక పద్ధతికి సంబంధించినవి, ఒక పద్ధతికి సంబంధించినవి. అలా కాకుండా ఎవరైతే నన్నే పూజ చేస్తారో వాళ్ళు నన్ను పొందుతారు అని కృష్ణుడు చాలా క్లియర్గా చెప్తాడు. అందుకని మనం భగవంతుణ్ణి చేరడానికి ఇష్టపడుతున్నావా, భగవంతుడితో ఉండడానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే మిగతా అన్నీ చేయడానికి ఇష్టపడుతున్నావా అది తెలుసుకోవాలి మనం ఫస్ట్. అలాగా సాధనలో నాలుగు రకాలుగా భగవంతుడిని మనం అప్రోచ్ అవుతాం అని ఉంది. దీంట్లో ఎలాగ అప్రోచ్ అయినా ఆయన దగ్గరికే అప్రోచ్ అవుతాం, ఎలా వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్తాం. మరి అలాంటి పరమాత్మ ఎక్కడున్నాడు, అంతటా ఉన్నాడని చెప్తారు. అంతటా ఉన్నవాడిని మనం ఎక్కడో ఒకటి మన మనస్సును పెట్టాలి కాబట్టి అంతటా మనస్సు వెళ్ళిపోతే ఏమవుతుంది, స్ప్రెడ్ అయిపోతుంది బాగా. అలా స్ప్రెడ్ అయిపోతే ఒక చోట నిలవలేదు. అందుకని ఏం చేశాడు, మనం సాధన చేసుకోవడానికి వీలుగా భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. హృద్దేశే అర్జున తిష్టతి, దానికి శాస్త్రీయ నామం ఏంటంటే అంతరాత్మ. మా అంతరాత్మలో ధరించదము గాక అని గాయత్రి మంత్రం అర్థం. సవితా తేజస్సు యొక్క భర్గ కిరణాలు శ్రేష్టమైన పాపనాశికమైన దుఃఖనాశికమైన కిరణాలని నా అంతరాత్మలో ధరించను. ఆ అంతరాత్మలో ధరించిన కిరణాలు మా అందరు బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుగా. అసలు ఈ ఒక్క మంత్రం ఈ దీని అర్థం సరిగ్గా అర్థం చేసుకుని అలాగే సాధన చేస్తే గురువుగారు చెప్పిన ఇన్ని 3000 పుస్తకాల్లో చెప్పినంతా ఒక్క అర్థంలోనే ఉంటుంది. దాన్ని అంత అలాగే తీసేయచ్చు, గబగబగబ మనం ఎదగచ్చు. ఇలాంటి మన అంతరాత్మలోనే ఉన్న పరమాత్మని మనం శరణు కోరటం, ఆయనని మన జీవితాన్ని నడిపించు అని అడగటం, ఇదే జీవన దేవత సాధన. అసలు ఈ జీవన దేవత సాధన లేకపోతే వేరే సాధన లేకపోతే శ్రీవిద్య ఉపాసన ఇలాంటివన్నీ ఎందుకు చేయాలని అనే ప్రశ్న కూడా రావచ్చు. మిగతా వాళ్ళందరూ హాయిగా బతుకుతున్నారు కదా, ఈ అంతా మనకి ఎందుకు, ఈ స్కైపులు ఎందుకు, ఈ పుస్తకాలు ఎందుకు, ఈ ప్రపంచాన్ని ఏదో ఉద్ధరించాలని సంకల్పం ఎందుకు, ఇవన్నీ ఎందుకు అంటే అలా అడగటం తప్పు కాదు, కానీ దానికి ఆన్సర్ తెలుసుకోకుండా ఉండటం మటుకు మంచిది కాదు. అది ఎందుకు అంటే అసలు మనల్ని ఎవరన్నా మనం ఒకటి తయారు చేసుకున్నాం ఒక పనిముట్టు కానీ, సపోజ్ కంప్యూటర్ తయారు చేసాడు, ఎందుకు కంప్యూటర్ తయారు చేసాడంటే తయారు చేసిన వాడి దగ్గర ఆన్సర్ ఉంటుంది కదా. అలాగే ఒక ఇల్లు కట్టుకున్నాం, ఎందుకు కట్టుకున్నామంటే ఆ బిల్డింగ్ ఆఫీస్ పనుకోనో లేకపోతే ఫ్యాక్టరీగానో లేకపోతే ఇంకో ఏదో లేకపోతే డ్వెల్లింగ్ హౌస్ మనం ఉండటానికనో ఇలా ఒక పర్టికులర్ ప్రయోజనాన్ని ఉద్దేశించి మనం ఇల్లు కట్టుకోవడం అనేది చేస్తాం. అలాగే భగవంతుడు మనిషిని సృష్టించడం అనే దానికి కూడా ఒక ఖచ్చితమైన పరమ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయోజనం ఏంటి మనిషి ముందర తెలుసుకోవాలి. మనం తెలుసుకోవడానికి ఇష్టపడేవి బయట చాలా ఉన్నాయి తప్ప ఈ ఆలోచన మనకు చిన్నప్పటి నుంచి నేర్పాలి. అలా నేర్పితే బాగానే ఉంటుంది. అలా నేర్పకుండా మనం వాడు పుడుతూనే ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాయ్ ఇలాగా రకరకాలుగా అలా అలా వెళ్ళిపోతుంది తప్ప, చిన్నప్పుడు మనకు అక్షరాభ్యాసం చేసినప్పుడు ఓం నమశివాయ సిద్ధం నమః అని రాసి ఆ తర్వాత వాళ్ళు చెప్పేవాళ్ళు. అదే ఎందుకు చెప్పాలండి, ఇంకేమైనా చెప్పచ్చు కదా అంటే ఆ నుంచి అహా వరకు అచ్చులు అవి ప్రాణానికి సంబంధించినవి. కా నుంచి కఖ గఘ ఇవి అక్కడి నుంచి బండిరా వరకు ఉన్నవి అవి దేహం లాంటివి. ఒక దేహానికి ప్రాణం ఉంటేనే ఎలాగ పనిచేస్తుందో మన అక్షరాల్లో ఉన్న విశేషం ఏంటంటే కా అని మాట్లాడాలంటే ఎక్కు ప్లస్ ఆ కా అవుతుంది, ఎగ్ ప్లస్ ఆ గా అవుతుంది, అలాగే అమ్ ప్లస్ ఆ మా అవుతుంది. అంటే అన్నిటికీ అచ్చులు కలవాల్సిందే హల్లులతో, అప్పుడే అది ఒక సరైన విధానంలోకి వస్తుంది పలకటానికి. అలాగా ఇదంతా కూడా క్రియేటివ్ ఫ్యాకల్టీ. ఇది యాక్చువల్గా అక్షరాలు అనేవి సృష్టించడానికి వీలుగా ఉన్న ఉపకరణాలు మనకి ఇచ్చింది. అందుకని మనకు అక్షరాభ్యాసం చేస్తూనే సృష్టి విధానం ఏంటి, సృష్టి ఎలాగ తయారవుతుంది, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు. వెళ్ళివెళ్ళిగా ఏమైంది, అవన్నీ పోయాయి, అవన్నీ పోయి అసలు తెలుగులో మాట్లాడటం తప్ప తెలుగు రాయటం రాని వాళ్ళు కాన్వెంట్ చదవండి అని చెప్తారు. వాళ్ళకి తెలుగు రాయటం రాదు, పొడి పొడి అక్షరాలు రాస్తారు, అవి ఏమి సరిగ్గా పలకలేరు కూడా. మామూలు భాష అయితే మాట్లాడతారు కానీ పుస్తకం ఇచ్చి చదవండి, తెలుగు చదవలేరు. ఇలాంటి ఒక చిత్రమైన పరిస్థితిలో పిల్లల్ని పెంచుతున్నాం. కానీ మనకు ఈ భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు, జంతు శరీరం ఇంకా మిగతా అన్నీ చూసి దేవతల్ని వాటిలో ప్రవేశించమన్నట్టు రకరకాల ఆకారాలు తయారు చేసి వాళ్ళు ఎవరూ ప్రవేశించలేదు, ఎందుకంటే అది బాగలేదని. ఎప్పుడైతే మనిషి శరీరం చేసాడో అప్పుడు దాంట్లోకి దేవతలు ప్రవేశించా, ఇది బాగుంది మేము దీంట్లో ఉంటాం అన్నట్టు. ఇదంతా కూడా మనకు పురాణాల్లో ఉంటుంది. అవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే దేవతలు కూడా ఉండడానికి ఇష్టపడే ఒక మానవ ఆకారం ఏదైతే ఉందో అది మనం కలిగి ఉన్నాము, అది గుర్తుపెట్టుకోవాలి. దేవతలు గొళ్ళల్లో ఉన్నారు, అది ఇంకెక్కడో ప్రకృతిలో ఉంటారు నిజమే, దాంతోపాటు మనలో కూడా ఉన్నారు, ముందర మనలో దేవతలు ఉన్నారు అని గుర్తించాలి. దేవత అంటే ఇచ్చేవాడు అని కూడా గుర్తించాలి. ఊరికే దేవత అంటే మనకున్న ఏదో కిరీటం పెట్టుకుంటాడు, 4 చేతులు ఉంటాయి, శంఖం చక్రం కదా, లేకపోతే ఇంకా పరిగా ఇలాంటి ఆయుధాలు ఉంటాయి, ఈ ఊహలన్నీ పక్కన పెట్టి సులభంగా ఇచ్చేవాడు అని గుర్తుపెట్టుకోవాలి. కళ్ళ ద్వారా చూసే శక్తిని ఇచ్చేవాడు ఒక దేవత, చెవుల ద్వారా వినే శక్తిని ఇచ్చేవాడు ఒక దేవత, నోటి ద్వారా మాట్లాడగలగటానికి శక్తిని ఇచ్చేవాడు ఒక దేవత, అలాగే ఆకలి వేస్తే అన్నం తిను అని చెప్పేవాడు ఒక దేవత, దాహం వేస్తే దాహం మంచినీళ్ళు తాగు దాహం తీర్చుకో అని చెప్పేవాడు ఒక దేవత, అలాగా స్పర్శ ఒక దేవత, ఇలాగ మనకు నిద్ర ఒక దేవత, రాత్రి ఒక దేవత. రాత్రి పగలు ఉన్నాయి కదా, అవి మనలో కూడా రాత్రి పగలు ఉంటాయి, బయట ఎలాగో ఉన్నాయి మనలో కూడా. ఇవన్నీ కూడా దేవతలు అంటే ఇచ్చేవి అని గుర్తుపెట్టుకోవాలి. రాత్రి అని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే అమృతము అంటే నశించకుండా ఎప్పుడూ ఉండే పద్ధతి ఏదైతే ఉందో ఆ అమృతతత్వాన్ని వర్షించే కాలాన్ని రాత్రి అంటారు. రాత్రి ఎందుకు ఉండాలి, పగలే ఉండొచ్చు కదా ఎప్పుడు అంటే, ఉండదు. పగలెప్పుడూ ఉంటే మనకు అమృతాన్ని సాధించుకునే అవకాశం పోతుంది రాత్రి ఉండకపోతే. అందుకని రాత్రి ఉండాలి, పగలు ఉండాలి. రాత్రిని మనం బాగా ఉపయోగించుకోవాలి అనే విషయం మనకు గురువుగారి జీవ చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఆయన రాత్రి 12 మొదలుపెట్టి తెల్లారి 6 జపం చేసేవారు 6 24 లక్షల పురశ్చరణ అనే కార్యక్రమంలో ఆయన రొటీన్లో అదో భాగం 12 నుంచి 6 జపం. ఆ రాత్రి సాధన వల్ల ఏమవుతుందంటే చంద్రుడి ద్వారా కళలు ఏవైతే ఉన్నాయో అవి మన మీద వర్షిస్తాయి. ఎవరైతే కళలకి సంపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదిస్తారో వాళ్ళు అమృతతత్వాన్ని పొందుతారు, వాళ్ళు అమరులు అవుతారు, వాళ్ళు మృత్యువుని జయిస్తారు. అందుకని పగలు చేసిన సాధన ఫలితం ఉండదని కాదు, పగలు చేసిన సాధన ఒక ఆస్పెక్ట్ అయితే రాత్రి చేసిన సాధన మనని కళల జ్ఞానాన్ని ఇస్తుంది. కళలన్నీ భగవంతుడి నుంచే వస్తాయి. ఎన్ని కళలు ఉంటాయి, 16 ఉంటాయి. 16 ఎప్పుడు పూర్తిగా నిండుతాయో దాన్ని పౌర్ణిమ అంటారు. ఆ పౌర్ణిమ నాటి చంద్రబింబంలో అమ్మవారిని దర్శిస్తూ సుధాసాగర మధ్యస్థాయి నమః అని లలితాదేవిని ఉపాసిస్తారు. గాయత్రి మాటనైనా కూడా అలాగే ఉపాసించవచ్చు. అప్పుడు ఏంటంటే సుధ అంటే అమృతము, అమృతమే ఒక మహా సముద్రముగా ఉన్న దానిలో నెలకొన్న జగన్మాతను నేను ప్రార్థన చేస్తున్నాను అని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనలో కూడా ఆ తత్వమే అవతరిస్తుంది. అంటే మనలో కూడా అమృతత్వం అవతరిస్తుంది. సుధాసాగర మధ్యస్థ అయిన జగన్మాత మన మనస్సంతా కూడా సుధాసాగరం అయిపోయి దానిలోకి అమ్మ అవతరణ జరుగుతుంది. ఇది రాత్రి యొక్క ఉపయోగం. ఇలాగ దేవతలు మనలో ఉన్నారు, అలాగే సృష్టిలో కూడా ఉన్నారు. మనలోనూ సృష్టిలో ఉన్న దేవతలకు అనుసంధానం చేయడమే సాధన. అలాంటి జీవన దేవతా సాధన అంతా కూడా మనం చేయటానికి తెలుసుకోవాల్సింది ఏంటి, మన అసలు భగవంతుడు మన ఎందుకు సృష్టించాడు అంటే, నేను ఎలాగైతే సృష్టి చేసి ఇదంతటిని ఆనందంగా ఉంచుతున్నాను, ఇదంతా ఆనంద స్వరూపంగా ఉంచుతున్నాను, అలాగే మీరు మీ ఇన్ఫ్లుయెన్షియల్ ఏరియాలో మీ ఏరియాలో మీరు కూడా అలా ఆనందంగా జీవించండి, సుఖంగా ఉండండి, సృష్టి మొత్తం ఆనందంగా ఉండాలి అని ఆయన సంకల్పం. దానికి మనం ఆయన సంకల్పాన్ని పక్కన పెట్టి మన ఆలోచనలు, మన కోరికలు, మన ఆశయాలు ఇలాంటివి తీర్చుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం, రకరకాల పనులు చేస్తూ ఉంటాం. అలా చేసిన వాళ్ళే రావణ కుంభకర్ణాదులు. అలా చేయడం వల్ల సృష్టిలో ఒక అసంతులనం ఏర్పడుతుంది. అలాంటి అసంతులనం పోవాలంటే ఏం చేయాలి, ముందర ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి, అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానని మళ్ళీ ఇప్పుడు మనం కొత్తగా ప్రశ్న వేసుకుని దాన్ని తపస్సు చేసి దానికి ఆన్సర్ తెచ్చుకుని అప్పుడు మళ్ళీ సాధన చేయక్కర్లేదు. ఎందుకంటే అదంతా గురువుగారు మన కోసం చేసి పెట్టారు. పాపం నువ్వు భూమి మీద ఎందుకు వచ్చావంటే నువ్వు కూడా పరమాత్మ యొక్క అంశవి, నువ్వు దానికి తగ్గట్టుగా జీవించు అని చెప్తున్నారు. జీవించడానికి ఏం చెప్తున్నారు, ఆ పరమాత్మ నీ అంతరాత్మలోనే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు అంతరాత్మగా. అందుకని నీ హృదయంలో ఉన్న అంతరాత్మను శరణు కోరు, అది జీవన దేవతా సాధన. ఇలాగ మనలో ఉన్న అంతరాత్మని మనం శరణు కోరి మన సాధన చేయడానికి మన దగ్గర అడ్డుపడుతున్నవి ఏమిటి ఏమిటి అంటే మనలో లోపాలు, మనలో మనకు తెలియకున్న మనకు తెలిసిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే 6 శత్రువులు ఎప్పుడూ ఉంటాయి. ఉండకుండా ఉంటే చాలా గొప్ప విషయం. ఉంటాయి మటుకు వీటిని తొలగించుకోవాలి. అలాగే ఎప్పుడైతే ఇవి తొలగించుకున్నాడో అప్పుడు వాడు పవిత్రుడయి మానవుడు మహామానవుడు అవుతాడు. అలాగే ఈ విశ్వ ఉద్యానవనం ఏదైతే ఉందో దానికి చక్కటి తోటమాలిగా అవుతాడు. అలాగే స్వార్థ పరమార్థాల సరైన జ్ఞానం పొందుతాడు అని సృష్టికర్త ఆశించాడు. అసలు మనల్ని సృష్టించింది ఎందుకంటే వాళ్ళలో ఉన్న దుష్ప్రవృత్తులన్నీ పోగొట్టుకుంటాడు. ఒకవేళ దుష్ప్రవృత్తులు వస్తే కనుక అవన్నీ పోగొట్టుకుంటాడు. ఈ విశ్వ ఉద్యానవనాన్ని చక్కటి కుశలమైన ఒక తోటమాలిగా పనిచేస్తాడు. అలాగే మూడవది స్వార్థ పరమార్థాలు రెండింటి యొక్క సరైన జ్ఞానం పొందుతాడు. పొంది నన్ను పొందుతాడు. మళ్ళీ చివరగా ఇవన్నీ పోయి వీళ్ళు అవన్నీ పోయి ఏ రకంగా భగవంతుడు భక్తుడు ఒక్కటవుతారు. అలాగా భగవంతుడు కోరుకున్నట్ట ప్రతి నా సృష్టిని అన్న ప్రతివాడు నాతోనే కలిసి ఉండాలని. మనం మన యొక్క అజ్ఞానం వల్ల ఆ బంధాన్ని గుర్తించటం లేదు, దాని నుంచి దూరంగా వచ్చేది. అందుకని ఈ మూడు రకాలైన పనులు ఏవైతే ఉన్నాయో, ఈ మూడు రకాల పనులు ఏంటి, లోపాలు సరిదిద్దుకొని తను చక్కగా తయారవటం, విశ్వ ఉద్యానవనానికి చక్కటి తోటమాలిక అవటం, అలాగే స్వార్థ పరమార్థాల సరైన జ్ఞానం పొంది సృష్టికర్తకి ఆశించినట్టుగా మనం పనిచేయటం, దుష్ప్రవృత్తులను నిర్మూలించుకుని సత్ప్రవృత్తులను పెంపొందించుకోవడం, తద్వారా అతడు దేవమానవుడు అవటం, వీటిల్ని సాధించడం వల్ల ఇవి సాధించాడు అని గుర్తు పక్క వాళ్ళు వచ్చా ఇవన్నీ చేసేవన్నీ ఎవరు చెప్పక్కర్లేదు. ఎవరు చేశారో వాళ్ళకి మూడు రకాలుగా శాంతి కలుగుతుంది. అదేంటంటే తృప్తి, అది చాలా తృప్తిగా జీవిస్తారు. ఈ తృప్తి అనేది ఒక యాటిట్యూడ్, వాళ్ళ మానసికంగా వాళ్ళకి తెలుస్తుంది, పక్క వాళ్ళకి తెలియదు. రెండవది తుష్టి. తుష్టి అన్నా కూడా తృప్తి అన్నా ఒకటి కాదు. తృప్తి ఏమో తృప్తి, తుష్టి అంటే వాళ్ళు సంతుష్టుడు అంటే అర్థం ఏంటి, చాలా హ్యాపీగా ఉంటాడు అన్నమాట. తృప్తి ఏమో ఇంగ్లీష్లో చెప్పుకుంటే సెటైటీ, సెటైటీ అంటే ఇంకక్కర్లేదు అని చెప్పడం. తుష్టి అంటే వెరీ హ్యాపీ, తర్వాత శాంతి, పీస్ఫుల్. ఈ మూడు ఉంటే వాడు భగవంతుడు కోరుకున్న విధంగా సాధన చేసి అంతరాత్మని సాధన చేసుకుని ఈ మూడు రకాల శాంతుల్ని పొందినప్పుడు తృప్తి, తుష్టి, శాంతి ఎవరైతే పొందుతారో వాడికి ఆ ఆనందం కలిగిన వాడికి సాధన సరిగ్గా జరిగినట్టు. ఇది ఈ మన జీవన దేవత సాధన అనేదానికి ఒక ఉపోద్ఘాతం అన్నమాట. మరి ఇంకా జీవన దేవత సాధన చేయటానికి మనకి ఏమేమి ఇచ్చారు, అసలు ఈ జీవన దేవత సాధన, జీవన దేవత అంటే ఏంటి, జీవన దేవత అంటేనే కల్పవృక్షం. ఎక్కడో స్వర్గంలో ఉంది కల్పవృక్షం అని అనుకోక్కర్లేదు. జీవన దేవత అంటే మన హృదయంలో అంతరాత్మగా ఉన్న భగవంతుడు. ఆయనే మనకు ఎవరికి వాళ్ళకి ప్రతి ఒక్కడి దగ్గరే ఉన్నాడు. ఒకళ్ళ దగ్గరుండి ఇంకొకళ్ళ దగ్గర లేకపోలేదు. గురువుగారిలోనే ఉన్నాడు, మాస్టర్ ఆర్కేలోనే ఉన్నారు, లేదా ఇంకెవరు జీవి గారిలోనే ఉన్నారు, లేదా శ్రీకృష్ణుడులే ఉన్నాడు నాకు ఎలాగా అని ఎవరు దిగులు పడక్కర్లేదు. శంకర్రావు గారిలో ఉన్నాడు, కిషోర్లో ఉన్నాడు, కల్పన గారిలో ఉన్నాడు, తేజ సౌజన్య, అలాగే ఎవరైతే వింటున్నారో వాళ్ళు వినని వాళ్ళు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో ప్రతి అణువులో భగవంతుడు ఒక్కలానే ఉంటాడు. అక్కడ ఎక్కువగా ఇక్కడ తక్కువగా ఏముండడు. ఒక్కలాగే ఉన్న మరి అక్కడ ఎక్కువ ప్రకాశం ఎందుకుంది, ఇక్కడ తక్కువ ప్రకాశం ఎందుకుంది అంటే వాళ్ళు ఎక్కువ ప్రకాశం ఉండి భగవంతుడితో ఒక్కటైన వాళ్ళు వాళ్ళ లోపాలన్నీ సరిచేసేసుకున్నారు, వాళ్ళవన్నీ సరిదిద్దుకున్నారు, దిద్దుకొని భగవంతుడితో ఒక్కటయ్యి పనిచేస్తున్నారు లోకంలో. మనం ప్రయత్నం చేస్తున్నాం, లేకపోతే ఆ ప్రయత్నంలో నడుస్తున్నాం, మెల్లిగా టప్పుడడుగులు వేస్తున్నాం, తప్పు లేదు. కాకపోతే టైం ఎప్పుడో చెయ్యొచ్చులే అని ఎప్పుడు బద్దకించకూడదు. ఎప్పుడో చెయ్యొచ్చులే అని బద్దకిస్తే ఏమో ఎప్పుడు చేస్తాము, ఇవాళ సాధించాలి అని పట్టుదల ఉండాలి తప్ప ఇవాళ వచ్చేయాలి అంతే. రేపు చేద్దామండి, ఇంకొంచెం బాగా రేపు చేసుకుందాం, ఇవాళ కొంచెం పరిస్థితులు బాగలేవు అనకూడదు. జపం, ఇవాళ కొంచెం మనసు డిస్టర్బ్డ్గా ఉంది, రేపు బాగా చేద్దాం. ఆ మనసు డిస్టర్బెన్స్ అవన్నీ కూడా మనం కల్పించుకున్నవే. విఘ్నాలు, పనులు అవ్వట్లేదు అంటే విఘ్నం మనం కల్పించుకున్నదే. దీని మీద పెద్దగా నమ్మకం రాదు మనకు. విఘ్నాలు మనం కల్పించుకోవడం ఏంటి, మనం పని అవ్వాలని చేస్తున్నాం కదా, మనకు మనమే అడ్డు పెట్టుకుంటామంటే దానికి చాలా 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 సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఈ పని మొదలు పెడుతున్నావు ఎలా అవుతుందో అని ఎప్పుడైతే అన్నాడో అదే విగ్రహం. ఈ పని చేద్దాం అనుకుంటున్నా అవుతుందో అవుదో ఇంకా డౌట్ఫుల్గా ఉంది, అదే విగ్రహం. ఇంత పెద్ద కార్యక్రమం మొదలు పెట్టదలుచుకున్నాం, ఈ సక్సెస్ఫుల్గా చేస్తామంటారా అని ప్రశ్న వచ్చిందంటే అదే విగ్రహం. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటే ఇప్పుడు సినిమాల్లోనూ అలాగే చాలా రకాలుగాను పెళ్ళి అంటే నూరేళ్ళ పంటరా కాకుండా మంటరా అని చెప్పి పాటలు కూడా వచ్చాయి. చాలామంది పెళ్లి శుభలేఖిస్తూ నేను చూశాను. ఇవాళ నుంచి నా ఫ్రీడమ్ పోయింది సార్ అనుకుంటూ పెళ్లి శుభలేఖిస్తాడు. ఇంకెందుకు పెళ్లి చేసుకోవడం బిచ్చిమోహన్లాగా? ఫ్రీడమ్ పోయింది అని నువ్వు ఏడుస్తూ శుభలేఖిస్తే మేము చెప్పేదే ఉంది, దానికి ఏమవుతుందో నీకే తెలుసు. అలాగ ప్రతి పనికి బిగినింగ్ ఎలా ఉంటుంది అదే ఎండింగ్ కూడా. అందుకని మనం ఒక పని చేస్తున్నప్పుడు ఈ పని ఎలా అవుతుంది అని ఎప్పుడు అనుకోకూడదు. పని గురించి బాగా ఆలోచించాలి, ఆ పని చేయటం వల్ల వచ్చే లాభ నష్టాలన్నీ బేరీజు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని నేను దీంట్లో ఎలాగైనా సరే సక్సెస్ సాధిస్తాను తప్పకుండా, గురువు అనుగ్రహం వల్ల కానీ భగవంతుడి అనుగ్రహం వల్ల కానీ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళ సహాయం వల్ల కానీ అని ఒక ధైర్యంతో మొదలు పెట్టాలి.
వాసు, కెన్ యూ హియర్ మీ? సారీ అంకుల్, క్యారీ
ఎందుకో సార్, నో సారీస్. ఎందుకని మనలోనే, మన మాటలోనే, మన ఆలోచనలోనే ఆ విఘ్నం అనేది తొంగి చూస్తూ ఉంటుంది. అందుకని పని మొదలుపెట్టేటప్పుడే జాగ్రత్తగా అన్నీ ప్లాన్ చేసుకుని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ఫుల్ అనుకోవాలి. ఐ ఆమ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్, చాలా చిన్న సెంటెన్స్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఐయామ్ అని ఎప్పుడు మీరు పలికిన ఐయామ్ అంటే గాడ్ అని అర్థం. ఐయామ్ అంటే నేను కదా, నేను అంటేనే అర్థం పరమాత్మ అని అర్థం. అంతే తప్ప నేను అంటే మనం ఎప్పుడు ఐడెంటిఫై అయ్యే శరీరం కానీ, నేను అంటే మన ఆలోచనలు కానీ, నేను అంటే మన కోరికలు కానీ కాదు. ఎప్పుడెప్పుడు మనం ఈ తప్పు చేస్తాం అప్పుడప్పుడల్లా తప్పు ఇటుక మీద ఇటుక పేర్చినట్టుగా గోడ కట్టేస్తూ ఉంటుంది. ఐఆమ్ సక్సెస్ఫుల్ అనాలి, ఐఆమ్ హార్మోనియస్, ఐఆమ్ ఆల్వేస్ విన్నింగ్, ఇలాంటివి కాగితం మీద రాసుకుని ఎదుర్కొంటే పెట్టుకుని రోజు 10 సార్లు చదువుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే యు బిల్డ్ సచ్ ఎ స్టేట్ నోబడీ కెన్ ఓవర్కమ్ యూ. ఎవరైనా సరే మీ దగ్గర ఆగిపోవాల్సింది అంతే తప్ప మిమ్మల్ని ఎవరు ఓడించలేరు. ఎందుకు అంటే అది ఏమి సెల్ఫ్ హిప్నటిజము లేకపోతే సెల్ఫ్ ఏమంటారు ఆటో సజెషన్ ఇవి కాదు. దట్ ఈజ్ అవర్ ఓన్ నేచర్, అవర్ ఓన్ బీయింగ్. ఐయామ్ అంటే నేను, నేను నేను అని ఎన్నిసార్లు అన్నా నేను భగవంతుణ్ణి అని అర్థం. కానీ మనం నేను అనే పదాన్ని భగవంతుడు అనే అర్థంలో వాడటం లేదు, కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళ నుంచి గుర్తుపెట్టుకుని అలా మార్చుకుని చూడండి. తర్వాత ఈ జీవన దేవతే కల్పవృక్షం, అదే కామధేను. ఏ రకంగా అయితే ఈ శరీరంలో దేవతలు ఉన్నారో బ్రహ్మాండంలో కూడా వాళ్ళే ఉంటారు. అలాగ పిండానికి బ్రహ్మాండానికి పూర్తి సమన్వయం ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుజుడు, గురుడు, శుక్రుడు, శని ఏ రకంగా బయట గ్రహాలు కనిపిస్తున్నాయో ఆ గ్రహాలన్నీ మన శరీరంలో ఉన్నాయి. అలాగే బయట కనిపించే నక్షత్రాలు మన శరీరంలో ఉన్నాయి. అలాగే బయట కనిపించే దేవతాశక్తులు, అశ్విని దేవతలు కానీ, వరుణులు కానీ, లేకపోతే ఇంద్రుడు కానీ, లేకపోతే మిగతా రకరకాలు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కానీ మన శరీరంలోనే ఉన్నారు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఇంట్రడక్షన్ అని చెప్పుకున్నాం కదా, గురువు గారు చెప్పిన దానికి. అవన్నీ తర్వాత ఇంకోసారి ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు, ఎలా చేస్తారు ఇలాంటివి మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనిషిలో ఉన్నదే, అంటే మనిషి అంటే పిండాండం, ఈ సృష్టిలో బ్రహ్మాండం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఒక చిన్న పరమాణువులో తీసుకున్నా కూడా అలాగే ఉంటాయి అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అది ప్రకృతిలో ఉన్న ఈ రహస్యాన్ని శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకున్నారు. సోలార్ సిస్టమ్ ఎలా ఉంటుందో అణువు కూడా అలాగే ఉంటుందని చెప్పి సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ అంతా ఒకేలాగా ఉంటుందని చెప్పుకోవడానికి, అన్నిట్లోనూ భగవంతుడే ఉన్నాడు అని చెప్పుకోవడానికి. కాబట్టి ఏకత్వాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నాలో ఉన్న ఏ తత్వాలు అయితే ఉన్నాయో, నాలో ఉన్న అంతరాత్మలో ఉన్న జీవన దేవత ఎవడైతే ఉన్నాడో పరమాత్మ, అలాగే అందరిలోనూ ఉన్నాడు, ఈ సృష్టిలోనూ అలాగే ఉన్నాడు, ఒక పరమాణువులో కూడా ఉన్నాడు. ఇది ఒక భాగం. రెండో భాగంలో వచ్చేప్పటికీ పరమాత్మ యొక్క సమస్త శక్తులు కూడా మనిషిలో ఉన్నా కూడా అవి నిద్రాణ స్థితిలో ఉన్నాయి, అంటే శుభ్రంగా గాఢ నిద్రలో ఉన్నాయి. ఎప్పుడైతే అవన్నీ మేల్కొట్టాయో, మన నాడీ మండలాన్ని మనం శుభ్రం చేసి, నాడీ మండలాన్ని పవిత్రం చేసి జాగృతం చేస్తే అప్పుడు సమగ్రంగా భగవంతుడి శక్తులన్నీ కూడా మనలో వ్యక్తమవుతాయి, మనలో జాగృతం అవుతాయి. అవి మనం వ్యక్తమైన తర్వాత భగవంతుడు ఎలాగైతే ఈ సృష్టిని ఆనందంగా అందంగా ఉంచుతున్నాడో, అలాగే మనం కూడా మన పరిసరాల్ని మనం అందంగా ఆనందంగా ఉంచగలం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మరి పరమాత్మ ఎక్కడున్నాడు? ప్రశ్న రాదు, ఎందుకంటే ముందరే చెప్పేసుకున్నాం ప్రశ్నకి ఆన్సర్. ప్రశ్న ఇవ్వకుండానే అంతరాత్మలో ఉన్నాడు ప్రతి ఒక్కడికి. అలాంటి అంతఃకరణలో ఉన్న మన పరమాత్మని మనం దర్శించవచ్చు, దర్శించాలి. అదే జీవితానికి లక్ష్యం. నో థైసెల్ఫ్ అని ఫారిన్లో వాళ్ళందరికీ ఇంగ్లీష్లో చెప్తారు. మనకేంటంటే నీలో ఉన్న పరమాత్మను దర్శించు. ఇంతకీ ఈ పరమాత్మను దర్శించడానికి మన దగ్గర ఏమన్నా ఒకటి ఉందా? ఏదైనా ఉండాలి కదా. ఇప్పుడు ఏదైనా వస్తువు పట్టుకోవాలనుకోండి, వేడి వేడిది పట్టుకోవాలంటే ఒక పటకారు పట్టుకుంటే పట్టుకోవచ్చు, లేకపోతే ఇంకే గొడ్డ అడ్డం పెట్టుకొని పట్టుకోవచ్చు. అలాగే ఒక ఫోర్సెప్స్ ఉంటుంది, దేనన్నా చాలా చిన్న వస్తువుని పట్టుకోవాలంటే ఇలాగ తెలుగులో శ్రవణం అంటాం, ఫోర్సెప్స్, దాంతో పట్టుకుంటాం. అలా రకరకాలవి దేనన్నా పట్టుకోవడానికి. అలాగే మనం ఈ భగవంతుని పట్టుకోవడానికి మన దగ్గర ఏమైనా ఉందా అంటే రెండు అక్షరాలు ఉన్నాయి, అవి శ్రద్ధ. శ్రద్ధ అనేది ఎన్నిసార్లు చెప్పినా కూడా ముఖ్యమైనది అదే. కాబట్టి మనం పంచకోశాలు చెప్పుకున్నాం, దాంట్లో ఆనందమయ కోశం గురించి చెప్పుకున్నప్పుడు ఆయన శిరస్సు ఏమిటంటే శ్రద్ధ. భగవంతుడు శిరస్సే శ్రద్ధక. ఆనందమయ కోశం అంటే ఆల్మోస్ట్ భగవంతుడే. ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ కాదు, భగవంతుడే. ఈ ఆనందమయ కోశాన్ని ఆయనే తయారు చేసుకున్నాడు. భగవంతుడి యొక్క వెలుగుతోనే ఆనందమయ కోశం తయారవుతుంది, ఆ వెలుగే విజ్ఞానమయ కోశం అవుతుంది. అంతవరకు మనందరికీ కూడా అలాగే ఉంటుంది కామన్గా మనుషులందరికీ. కానీ భగవంతుడు తను ఎలా ఉంటాడంటే మనోమయ కోశం, ప్రాణమయ కోశం, అన్నమయ కోశం అన్నీ కూడా భగవంతుడు వెలుగే అయ్యి ఉంటాయి. మనలో మటుకు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం మనం తయారు చేసుకుంటాం. అది కిందసారి చెప్పుకున్నాం మనం. ఆయనకి లీల, మనకు బంధం. మనం బంధం పోగొట్టుకోవాలంటే ఆ జీవన దేవత సాధన చేయాలి. చేస్తే అప్పుడు బంధ విముక్తులం అవుతాం. బంధం ఉన్నంతకాలం మనం నాలో ఉన్న భగవంతుడిని దర్శించడం, నాలో దుష్ప్రవృత్తులను పోగొట్టుకోవడం, ఇవన్నీ చేయటం అనేది ఏదైతే ఉందో ఈ సాధన అంతా చేసి బంధ విముక్తులం అయితేనే మనం పరమాత్మ కోరుకున్న స్థితికి చేరుకున్న వాళ్ళం అవుతాం. అందుకని ఈ శ్రద్ధ అనేది ఏమిటి అంటే శ్రద్ధ బట్టే పురుషుడు ఉంటాడు. అంటే భగవంతుడి వెలుగు మనలో ఎంత ఉంటే అంత శ్రద్ధ మనలో పెరుగుతూ ఉంటుంది. మనం ఏం చేయాలి? అందుకని పరమాత్మ యొక్క వెలుగు నాలో ఇంకా 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 అవతరించుగాక అని అడుగుతూ ఉండాలి. గాయత్రి మంత్రంలో మనం ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైన తేజస్సుని నా అంతఃకరణలో ధారణ చేస్తున్నాను అని మనం అర్థం చెప్పుకుంటాం. ఈ సృష్టి మొత్తానికే వెలుగు, అది సృష్టి మొత్తం ఆ వెలుగు నుంచే వస్తుంది. అలాంటి వెలుగుని మనం మనలోకి పిలుస్తూ ఉన్నాం. మనకి ఆ వెలుగు ఎంతెంత ఎక్కువ వస్తే అంతగా అంతగా మనకు శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. మనకు శ్రద్ధ పెంచుకోవాలంటే ఏంటి, ఆ ఒక సబ్జెక్ట్ మీద మనకు శ్రద్ధ ఉంది అంటే ఏం చేస్తాం, ఎలాగన్నా ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటాం. అలాగే పరమాత్మను తెలుసుకోవాలి అనే సబ్జెక్ట్ మీద మనకు శ్రద్ధ పెరగాలి అంటే ఏం చేయాలి, పరమాత్మ గురించి చెప్పే శక్తి దేనికి ఉంది తెలుసుకోవాలి. దేనికి ఉంది అంటే శ్రద్ధకు ఉన్నది. ఎందుకంటే ఆనందమయ కోశంగా ఉన్న పరమాత్మ యొక్క తల అంటే ఏమిటి, తలలో జనరల్గా ఆలోచనలే కదా ఉండేది, అక్కడ శ్రద్ధ తప్ప ఏం లేదు. అంటే శ్రద్ధ, శ్రద్ధామయోయం పురుష అని భగవద్గీతలో భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తాడు. నేను ఎలాగ ఉంటానంటే శ్రద్ధామయోయం. పురుషుడు ఎలా ఉంటాడంటే శ్రద్ధారూపుడుగా ఉంటాడు. యోయ శ్రద్ధస్స ఏవ సహ, ఎవడికి ఏ శ్రద్ధ ఉంటే వాడు అలా ఉంటాడు అని చెప్తాడు. అందుకని గురువుగారు శిష్యులుగా మా సార్కే గారు మనందరినీ తీర్చిదిద్దిన ఆయన పరివారంగా మాస్టర్ గారు కోరుకున్నట్టుగా ఆయన శిష్యులుగా మనం తయారవ్వగలిగిన స్థితి సంపాదించాలంటే మనందరం కూడా అలాంటి శ్రద్ధ కలిగి ఉండాలి. ఎస్, నేను నాలో నా అంతరాత్మలో ఉన్న భగవంతుని దర్శిస్తాను అనే శ్రద్ధ ఉండాలి. ఇది మనకు ఒక తిరగలి తిప్పుతున్నప్పుడు మధ్యలో చిన్న కొయ్య ఉంటుంది, దాని చుట్టూ దాని మీద పెట్టి పైకి ఇలా గిర్రం తిప్పుతూ ఉంటాడు. బాబా గారు తిప్పారు ఈ తిరగల్లో పిండి చేసి ఊరంతా చల్లాడు కలరపోయింది చెప్తారు కదా. ఆ తిరగలి మధ్యలో ఉన్న ఆ కొయ్య ఎలాగైతే దాన్ని యాక్సిస్ అనొచ్చు, ముఖ్యమైన అంశ అక్షం, దాని చుట్టూ తిరుగుతాడో అలాగ మనం ఈ శ్రద్ధ అనే దాన్ని గట్టిగా ఉంచుకుని మనం దీని ఆధారంగా భగవంతుడు చుట్టూ తిరగాలి. మనం చెప్పారు ఒకళ్ళు గిరి ప్రదక్షిణ ఇవి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి మాస్టర్. మనం ఒక క్లాసులో చెప్పుకున్నాం సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంటుంది, ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. రెండు రకాల మోషన్స్ ఉన్నాయి. ఏంటది? తన చుట్టూ తాను తిరగడం, సూర్యుడు చుట్టూ తిరగడం. తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరగడం వల్ల ఎలాగైతే ఒక సైకిల్కి డైనమో ఉండి లైట్ వెలగడానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుందో అలాగా ఈ భూమి మీద ప్రాణము అనేది ఉత్పన్నమవుతుంది. ఆ ప్రాణం అనేది ఉత్పన్నం అవడం వల్ల ఈ భూమి జీవులకు కావలసిన శరీరాలు ఏర్పడి వాటికి పనిచేసే శక్తి అంతా కూడా దాని ద్వారా వస్తుంది. అదంతా కూడా తిరగటం, ప్రదక్షిణ చేయడం అనే దానివల్ల అవుతుంది. అలాగే మనం గిరి ప్రదక్షిణ అని చేస్తే ఒక శక్తి చుట్టూ మనం తిరుగుతున్నాం అన్నమాట. శంబళ అనేది ఉంది, దాంట్లో ఒక శక్తిని మాస్టర్ స్థాపించారు. మాస్టర్ స్థాపించిన శక్తి చుట్టూ తిరుగుతూ ఏమవుతుంది, మనకు కూడా ప్రాణశక్తి వస్తుంది అంటుకుంటుంది అనమాట మనకు కూడా. ఇప్పుడు బ్యాంక్ చుట్టూ ఒకటి తిరిగాడు అనుకోండి, ఏమొస్తుంది? లోన్ వస్తుంది. బ్యాంక్ చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఏమన్నా డబ్బులు కావాలంటే తిరుగుతారు, ఊరికే తిరగరు కదా. అంటే మనకి ఏది కావాలో దాని చుట్టూ తిరగాలి, అది గుర్తు. శంబళ చుట్టూ తిరిగితే శంబళ శక్తి వస్తుంది. రమణ మహర్షి గారు చెప్పినట్టు రమణ అరుణాచలం చుట్టూ తిరిగితే ఆ శక్తి వస్తుంది, హరిద్వార్ వెళ్ళి తిరిగితే ఆ శక్తి వస్తుంది. మరి ఇన్ని శక్తులు ఉన్నాయంటే అన్ని శక్తులు ఉన్నాయి, అన్ని శక్తులకి మూలం భగవంతుడు. కాబట్టి మన అంతరాత్మలో ఉన్న భగవంతుడి చుట్టూ మన మనస్సును తిప్పితే ఆయన అంటుకుంటాడు మనకు, ఆయనే దొరుకుతాడు. ఇది దొరికిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుంది, ఆహో ఇక్కడ ఈయనే ఉన్నాడు, ఇక్కడ ఈ శక్తి ఉంది, లేకపోతే అక్కడ శక్తి ఉందిటే మాస్టర్ దించేట ఏదో చాలా బాగుంటుంది, మనం కూడా వెళ్ళొచ్చు. అది కరెక్ట్, తప్పు లేదు దాంట్లో. కానీ అక్కడ ఏముంది, అక్కడ నుంచి మనం ఏం తెచ్చుకుంటాం అని తెలుసుకోవాలంటే మటుకు మన లోపలికి వెళ్ళి చూడాలి, మన లోపల శంబళను చూడాలి, మన లోపల హైరార్కీ గురు పరంపరను చూడాలి, మన లోపల ఉన్న క్రియాశక్తిని చూడాలి. ఈ మూడు మనం ఇన్సోట్రిక్ అస్ట్రాలజీలో చెప్పుకున్నాం. అందుకని జీవుడు శ్రద్ధ కలిగి పుడతాడు, ఆ శ్రద్ధ బట్టే అతని అభిరుచి ఉంటుంది. అందుకని శ్రద్ధామయోయం పురుష అని చెప్పడం జరిగింది. ఇంకా ఈ సాధనలో మనం కొన్ని అడ్డంకులు ఫేస్ చేస్తాం. ఇందాక చెప్పుకున్నాం చూసారా ఆబ్స్టికల్స్, అవేంటంటే రావణాసురుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు అని చెప్పారు గురువు గారు. రామాయణం తీసుకొని రావణాసురుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు అంటే మనలో ఎవరంటే లోభం, అంటే లోభి అంటే ఏంటి, అయిపోతుంది అయిపోతుంది అనుకునేవాళ్ళు. ఏంటి అయిపోతుంది? ఏమో ఇవన్నీ తిరుగుతున్నాం, భగవంతుడు అంటాడు, గురువుగారు అంటాడు, దుష్ప్రవర్తలు నిర్మూలన అంటాడు, యజ్ఞాలు అంటాడు, ఇవన్నిటికీ టైం అంతా స్పెండ్ చేసేస్తే మన జీవితం అనుభవించేది ఇంకెప్పుడు, ఇంతేనా, దీనికోసమేనా బతకడం అని ఒక ప్రశ్న వేసుకుంటే దాన్ని సింపుల్గా లోభం అంటాం. అంటే ఏ కార్యక్రమం కోసం అయితే మనని భగవంతుడు సృష్టించాడో, బుర్రట్టు తిరుగుతుంటే చిచ్చి అలా వెళ్ళకూడదని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే డౌట్ వస్తుంది, మనం చేస్తున్న తప్పేమోని వచ్చి ఏమవుతుంది, అయ్యో టైం వేస్ట్ చేస్తున్నాం అంటూ. ఎప్పుడు చూసినా గురువుగారు గురువుగారు అంటాం, శంబళ అంటాం, లేదా ఇంకోటి ఏదో ఆర్కే అంటాం, లేదా అక్కడేమో గాయత్రి బరువు గారు, విశ్వ గాయత్రి బరువు గారు, దాంట్లో అవస్తున్నా ఇవి వస్తున్నా ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అంటాం. అంతేగాని ఇల్లు పట్టించుకో, కరెక్ట్, ఇల్లు పట్టించుకోవద్దు అంటలేదు, కానీ ఈ ఇల్లు పట్టించుకోవాలి అనే లోభంలో అది పట్టించుకోకుండా ఉండకూడదు. అదైన తర్వాత మోహం వస్తుంది. మోహం అంటే ఉన్నది ఉన్నట్టు కాకుండా వేరే రకంగా అర్థం చేసుకోవడం. వీడిని కుంభకర్ణుడు అన్నాడు. కుంభకర్ణుడు మనకు మామూలుగా ఎలా తెలుసు, నిద్రపోవడం, 6 నెలలు నిద్రపోవడం, 6 నెలలు మేలుకోవడం, ఓ తిండి తింటాం. అంటే మనం కూడా శుభ్రంగా తింటాం, పడుకోవడం తప్ప ఇంకేం పని చేయమన్నమాట. అది సింపుల్గా మోహం అంటే, మోహం అంటే ఒకదాన్ని ఇంకోలా అర్థం చేసుకోవడం. దానివల్ల మన ఎక్కడెక్కడ సరి అయిన అటెన్షన్ పే చేయాలి, అక్కడ పే చేయం అటెన్షన్. ఆ తర్వాత అహంకారం. అహంకారం ఏంటి, వీడు ఇంద్రజిత్ అనమాట, నేను ఇంద్రుడిని జయించాను, నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అని అహంకరిస్తూ ఉంటాడు. అలాగే మేము అంతటి వాళ్ళం ఇంతటి వాళ్ళం మాకు ఇవన్నీ తెలుసు చెప్పేదే ఉంది అనేవాళ్ళు కొందరు ఉంటారు. ఓ సీనేనా, ఒకసారి ఒకళ్ళకి నేను గురువు గారు ఇచ్చిన యజ్ఞ విధానం పుస్తకం ఇచ్చాను, ఆయన గిర్రాన్ని పేజీలు ఎలా చెప్పాడు, సంక్షిప్త హవనం ఇది. ఓ ఇదేనా, నాలుగు కలిపి ఒక చోట రాసి యజ్ఞం అంటారా, ఇలాంటివి మేము చాలా చూసామన్నాడు. ఆయనకి ఏం తెలుసు ఆ యజ్ఞం చేయడం వల్ల వచ్చిన ఎఫెక్టు. కానీ పండితులు అనుకునే వాళ్ళకి, మేము సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ నేను, నాకు ఇలాంటివి చూపించారు అన్నట్టుగా మాట్లాడితే మనం ఏం చేయలేము. వాళ్ళు అంటాం కాదు, మనం కూడా అనుకుంటాం అలాగా. యజ్ఞం బాగా చేసి చేసి మనకు కూడా మెల్లిగా అహంకారం వచ్చేస్తుంది. ఏంటి ఆ గురువు గారు చెప్పినవన్నీ మాకు తెలుసండి, దేవుని సింపుల్ యజ్ఞం అలా మొదలెట్టామంటే మేము అరగంటలో చేసేస్తాం. ఎన్ని యజ్ఞాలు చేసాం మేము మీకు తెలుసా, ఎన్ని యజ్ఞాలు చేయడం కాదు కావాల్సింది, ఎంత శ్రద్ధగా చేసాం కాబట్టి. ఒక్క యజ్ఞకుండం పెట్టి చేసినా కూడా మొత్తం సృష్టిని అంతటినీ మార్చే శక్తి ఉంటుంది దాంట్లో అనేది మనకు తెలియాలి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, దశరథుడు పుత్రకామేష్టి చెయ్యాలి అనుకున్నాడు. దశరథుడు గురువు గారు ఎవరు, వశిష్ఠుడు కులగురు. ఆయనకు విశ్వామిత్రుడు ఉన్నాడు, ఇంకా 3 మంది ఉన్నారు. కానీ పుత్రకామేష్టి అనే ఒక యజ్ఞం చెయ్యాలంటే అదిగో ఆ ఫలానా ఆయన రావాల్సిందే, వాడు అల్లుడు, ఆయన వస్తే తప్ప కుదరదు అన్నారు. అప్పుడు వెళ్ళి ఆయన పిలుచుకొచ్చి ఆయన చేత యజ్ఞం చేయించారు తప్ప ఈ వశిష్ఠుడు వీళ్ళు చేయలేదు. అంటే అక్కడ అర్థం ఏంటి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక యజ్ఞం చేసేటప్పుడు, ఒక సంకల్పం చేసేటప్పుడు ఆ సంకల్పాన్ని పూర్తిగా భూమి మీదకి దింపగలిగిన శక్తి ఉన్న వాళ్ళే అది చేస్తారు. అంటే మనం సత్ప్రవృత్తుల సంవర్ధనార్థం, దుష్ప్రవృత్తుల నిర్మూలనార్థం, వాతావరణ కాలుష్య నివారణార్థం, విశ్వ కళ్యాణార్థం అని గురువుగారు ఇచ్చిన సంకల్పం చేస్తున్నామంటే దానికి తగ్గట్టుగా మనం జీవితం ఉందా లేదు కాబట్టి మానేయడం కాదు, అలా మలుచుకోవాలి మన జీవితాన్ని. అందుకని అసలు గురువుగారు ఇచ్చిన యజ్ఞ విధానం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ ఉంటే మనకు ఒకటి భూమి మీద అయి తీరాలి అనే ఒక ఏదైతే ఉందో అది అవటానికి కావాల్సిన స్టెప్స్ అన్నీ క్లియర్గా ఉంటాయన్నమాట. అలాగా అపవిత్ర పవిత్ర దగ్గర నుంచి అగ్నిస్థాపన వరకు చూడాలి. వీటన్నిటికీ క్రక్స్ అంటే ఇంపార్టెంట్ది ఏంటి అంటే, మనం ఎప్పుడైతే అగ్నిని స్థాపన చేస్తామో ఆ అగ్ని స్థాపన చేస్తున్నప్పుడు ఉన్న మానసిక స్థితి చాలా ఇంపార్టెంట్. మనం అనుకున్న దాన్ని అయ్యేటట్టు చేసేవాడు అగ్ని. భగవంతుడి సంకల్పాన్ని అయ్యేటట్టు చేసే అగ్ని చిదగ్ని అంటాం. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. చిదగ్నికుండంలో అమ్మవారు ఉద్భవిస్తుంది. అమ్మవారు ఉద్భవించి ఏం చేస్తుంది, దేవకార్యాన్ని చేస్తుంది. దేవకార్య సముద్భవ, దేవకార్యాల కోసం ఆవిడ పుడుతుంది. దేవకార్యాలు అంటే ఏంటి, ఇవ్వడం. ఈ సృష్టి మొత్తానికి ఏమేం కావాలో అవన్నీ ఇస్తుంది. ఇచ్చి ఒక్కొక్కదానికి ఒక్కొక్క దేవతను పెడుతుంది. పెట్టి నువ్వు ఈ పని చేయి, నువ్వు వీళ్ళకి ఇది వీళ్ళకి ఇది అని అందరికీ ఇవ్వమని చెప్తూ ఉంటుంది. అలాంటి అమ్మవారు ఉద్భవించేది ఎక్కడ, చిదగ్నిలో. ఆ చిదగ్నే భగవంతుడి యొక్క శక్తి, ఆయన యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్. మనం యజ్ఞ స్థాపన చేస్తున్నప్పుడు అలాంటి భగవంతుడి యొక్క చిదగ్నిని, ఎగ్జిక్యూటివ్ పవర్ని మనం ఆవాహన చేస్తున్నాం. ఎందుకు, దుష్ప్రవృత్తుల నిర్మూలనార్థం, సత్ప్రవృత్తుల సంవర్ధనార్థం. ఇది ఖచ్చితంగా మనసులో ఉంచుకొని మనం అగ్నిస్థాపన చేయాలి. వేరే దృష్టి అటు ఇటు ఉండకూడదు. అక్కడ ఓ 10 యజ్ఞకుండాలు పెట్టాం, ఆ యజ్ఞకుండాలు ఎలా చేస్తున్నాడు, ఈ యజ్ఞకుండాలు ఎలా చేస్తున్నారు అని కంగారు పడకూడదు. అందుకని దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మాస్టరు ఈ సాధనా శిబిరాలు పెట్టినప్పుడు ఆయన ఏం చేసేవారంటే కళ్ళు మూసి కూర్చునేవారు. ఇదిగో ఇవన్నీ ఇలా చేయించు సీతారాం అనేవారు, ఆయన మాట్లాడుకుంటూ ఒక పక్కన కూర్చునేవారు. ఆ పక్కన కూర్చోవడం అనే దాంట్లోనే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మామూలుగా కూడా యజ్ఞంలో ఒకళ్ళు మౌనంగా ఉంటారు, బ్రహ్మగారు మౌనంగా ఉంటారనమాట, మిగతా వాళ్ళందరూ అధ్వర్యులు యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ మౌనంగా ఉన్నవాడు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ పర్టిక్యులర్ యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు భగవంతుని యొక్క వెలుగుని ఆహ్వానం చేస్తూ ఉంటారు, ఆవాహన చేస్తూ ఉంటారు. ఆ ఆవాహన చేసి చేసి అగ్నిస్థాపనప్పుడు, అగ్ని వచ్చినప్పుడు ఈ ఆలోచనలన్నీ ఇలాగ వ్యక్తమవ్వాలి, రూపాలు దాల్చాలి అని వాళ్ళు సంకల్పిస్తూ ఉంటారు. సంకల్పించి మన చేతమో యజ్ఞం అంతా చేయిస్తుంటారు. వాళ్ళేమో ఆ మెడిటేటివ్ మూడ్లో ఉంటారు. ఆ మెడిటేటివ్ మూడ్లో ఉన్న డిస్టర్బ్ చేయకుండా మనం మనకిచ్చిన పనిని బాగా చేయాలి. అందుకని ఏం చేయాలి, ఒక యజ్ఞం బాగా జరగాలంటే మొత్తం యజ్ఞ విధానం అంతటికి సంబంధించిన మెడిటేటివ్ మూడ్లో ఒకళ్ళు ఉండాలి. మిగతా వాళ్ళు ఎక్కడ ప్రొసీజర్ తప్పకుండా చక్కగా పాటించాలి. అలా చేస్తే అవుతుంది. ఇదంతా కూడా ఎందుకు ఎలాగ అవుతుందంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఎంత గాఢంగా ఉంటే అంత తొందరగా మనం పరమ పరబ్రహ్మని పొందుతాం. మనలో ఉన్న పరమాత్మని మనం దర్శించగలం. ఈ పరమాత్మను పొందినవాడు వాడంతటి వాడికి తెలుస్తుంది, నేను శుద్ధోసి, నేను శుద్ధుణ్ణి. అలాగే బుద్ధోసి, బుద్ధోసి అంటే బుద్ధుణ్ణి అంటే జ్ఞానం గలవాడిని. నెక్స్ట్ నిరంజనోసి, నిరంజనం అంటే ఏక్ నిరంజన్, వాడు ఎవరికి ఏం అంటదన్నమాట, హాయిగా ఒక్కడే ఉంటాడు. ఎలాగే భగవంతుడే ఉన్నాడు ఈ సృష్టి అంతా, అలాగే నేను ఒక్కడనే ఉన్నాను ఇదంతా అని తెలుస్తుంది. ఒక్కడు కాదు, అందరిలో నేను ఉన్నాను అని, ఒక్కడిగా ఉన్నాను అందరిలోనూ ఉన్నాను అని తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది, ఒక సూర్యుడు ఉన్నాడు అనుకోండి, కింద 5-6 లేదా 10-15 అలాగ గిన్నెల్లో నీళ్లు పోసిపెట్టావు, ఆ పైనుంచి వెలుగు పడితే ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్క సూర్యుడు కనిపిస్తాడు, కానీ ఉన్నది ఒక్కడే సూర్యుడు. అలాగే ఇంతమంది ప్రపంచంలో వ్యక్తులు కనిపిస్తున్నా అందరిలో ఒక్కడే ఉన్నాడు అని తెలుస్తుంది. అది ఏక్ నిరంజన్, అది కూడా అతనికి అర్థమవుతుంది. మరి ఇలా ఒక ఉన్న ఈ పరిస్థితిలో మనం ఈ ఆత్మజ్ఞానం నుంచి బయటకు వచ్చాం కాబట్టి ఈ ఆత్మవిస్మృతి ఏదైతే ఉందో దానివల్ల మనకు కష్టాలు వస్తున్నాయి. మాకు కష్టాలు ఎందుకు ఉన్నాయి, అందరూ సుఖంగా ఉన్నారే అనే ప్రశ్న సర్వసాధారణం. కానీ అసలైన కష్టం ఏంటంటే భగవంతుని మర్చిపోవడం. భగవంతుని మర్చిపోవడం అంటే నేను అనే దానికి అర్థం మర్చిపోవడమే. నేను అనగానే మనకు మన పేరు గుర్తుకు వస్తుంది, పేరుతో పాటు ఆకారం గుర్తుకు వస్తుంది, ఆకారంతో పాటు దానికి ఉన్న సంబంధ బాంధవ్యాలు గుర్తుకు వస్తాయి. వెంటనే వాళ్ళ ద్వారా వచ్చిన బాధలు కానీ, వాళ్ళ ద్వారా వచ్చిన కష్టాలు కానీ, ఎక్కువ మందికి గుర్తొచ్చేవి అవే. మా చుట్టాలు ఇలా అంటారు, మా బంధువులు ఇలా అంటారు, మా తమ్ముడు ఇలా అంటారు, మా నాన్న ఇలా అంటారు, మా నాన్న మా అంటే ప్రేమ లేదు మమ్మల్ని ఇంట్లో తరివేసాడు, ఇలా రకరకాలు సీరియళ్ళు అలాగే వస్తాయి, కథలు అలాగే వస్తాయి, ఇళ్లల్లో అలాగే జరుగుతాయి. ఇవన్నిటికీ ఏంటి, నేను అని మనం దేంతో ఐడెంటిఫై అవుతున్నాం దానివల్ల వస్తాయి కాపు అని. కానీ అసలైన నేను తెలిస్తే ఈ కష్టాలన్నీ ఎగిరిపోతాయి. అందుకని ఈ ఆత్మవిస్మృతి ఏదైతే ఉందో ఆ ఆత్మవిస్మృతి తొలగిపోవాలి, ఆత్మజ్ఞానం కలగాలి అంటే సాధన చేయాలి. ఊరికే సాధన చేయాలి, సాధన చేయాలంటే చేయాలి సాధన. ఎంతసేపు చేయాలంటే జస్ట్ 24 అవర్స్ చేస్తే చాలట. 24 అవర్స్ సాధన చేస్తే మిగతా పనులు ఏం చేసుకుంటామండి అంటే, మిగతా పనులు చేసుకుంటూ చేసేదే సాధన అంతే తప్ప ఆ పనులన్నీ ఆపేసి ఇది చేసినా తప్పే, ఇది ఒక్కటే ఆపేసి అవన్నీ చేసుకున్నా తప్పే. అందుకని మనం చేస్తున్న పనుల్లోనే అంతర్గతంగా అంతర్లీనమై ఉండిపోతూ మనని మన లక్ష్యం వైపు నడిపించేది అసలైన సాధన. అది సాధన. ఇది ఏం చేస్తుందంటే మనకి ఆత్మశుద్ధి ప్రసాదిస్తుంది. ఇది జీవన దేవత సాధన. దీనివల్ల ఏమవుతుందంటే ఈ జీవన దేవత సాధన చేయడం వల్ల మనలో పాత్రత పెరుగుతుంది. పాత్రత పెరుగుతాం. అలాగే తీక్ష్ణత అంటే అర్థం ఏంటి, తీక్ష్ణంగా చూసేటంటే ఇలా కళ్ళతో సీరియస్గా చూసేటండి అర్థం మామూలుగా అయితే. అలా కాకుండా సూర్యుడు తీక్ష్ణంగా ఉన్నాడంటే అర్థం ఏంటి, బాగా వెలుగుతున్నాడు అనమాట. అలాగే మనలో బాగా వెలుగు ఎక్కువ అవుతుంది, మనకేసి చూసిన వాడికి అర్థం అవుతుంది, ఓ వీళ్ళేదో కొంచెం మామూలు కంటే తేడాగా ఉన్నారు అని. అలాగే మనలో పాత్రత పెరుగుతుంది. పాత్రత మనలో ధీ అంటే పాత్రత, మనలో ఎంత పాత్రత పెరిగితే అంత జ్ఞానం మనలోకి వస్తుంది, అంత తేజస్సు మనకు వస్తుంది, అంత ఎంత పాత్రత ఎక్కువ ఉంటే అంత తెచ్చుకోవచ్చు సముద్రంలోంచి. అలాగే మనలో పాత్రత పెరిగే కొద్దీ భగవంతుడి శక్తిని మనం, భగవంతుడి జ్ఞానాన్ని, భగవంతుడి ప్రేమని అంత మనం పొందవచ్చు. ఇవంతా కూడా ఈ పాత్రత తీక్ష్ణత అనేవి రెండే యోగానికి కానీ తపస్సు కానీ లక్ష్యాలు. కాబట్టి మన లక్ష్యం ఈ భూమి మీద స్వర్గావతరణ, ప్రతివాడిలో దైవత్వ జాగరణ అనేవి ఏవైతే ఉన్నాయో అవి చెయ్యాలి అంటే మనం దేన్ని ఆశ్రయించాలి, యోగాన్ని, తపస్సుని. ఈ రెండింటి వల్ల మనలో పాత్రత పెరుగుతుంది, తీక్ష్ణత పెరుగుతుంది. తపస్సు అంటే ఇది నాకు తెలియాలి, ఇది నేను తెలుసుకోవాలి, ఇదేంటి నేను తెలుసుకోవాలి అనుకోవడమే తపస్సు. తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఊరికి ఇదేంటి ఇదేంటి అని కాదు, అదేంటో తెలుసుకోవడానికి కావాల్సిన మిగతా పనులు చేయాలి, అది తపస్సు. ఈ సృష్టి ఎలా ఉంది అని అడిగాడు బ్రహ్మ. సృష్టి ఎలా ఉంది ఏంటి, సృష్టి ఎలా సృష్టించాడు, సృష్టి నన్ను సృష్టించమని ఎలా సృష్టించాలి నేను అని అనుకున్నాడు. అలా తపస్సు చేయగా చేయగా ఆయనకి వేదాలు దర్శనమిచ్చాయి. అప్పుడు ఆ వేదాల యొక్క జ్ఞానం ఆధారంగా చేసుకొని ఇదిగో ఈ పంచభూతాలని ఇంకో ఇలా కలిపితే ఇదిగో ఇది వస్తుంది, ఈ పంచభూతాల్లో ఇది ఎక్కువ ఉంటే ఇది వస్తుంది, ఇది తక్కువ ఉంటే ఇది వస్తుంది, అలా రకరకాల కాంబినేషన్స్ తోటి ఇది మొత్తం సృష్టి అంతా చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ ఉంటే, భగవంతుడిలాగా మనం కూడా ఒక క్రియేటర్ లాగా పనిచేయాలి, ఒక సృష్టికర్తలాగా పనిచేయాలి. అలా పనిచేయటానికి మనలో ఈ తపస్సు అలాగే యోగం అంటే కలపాలి. కలపడం ఎవరినెవరు కలుపుకోవాలి, జీవుడైన నేను దేవుడైన భగవంతుడితోటి ఒక్కటవడం అనే యోగానికి లక్ష్యం కూడా పాత్రత పెంచుకోవడం అలాగే తీక్ష్ణత పెరగడం. ఈ రెండింటి వల్ల మనం పరమాత్మ అనుగ్రహాన్ని సంపాదిస్తాం. మనలో పాత్రత పెరగాలి, తీక్ష్ణత పెరగాలి. ఈ రెండింటి వల్ల భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ వర్షిస్తూ ఉన్నా మనం స్వీకరించే స్థితికి రావాలంటే మటుకు ఈ రెండు ఉండాలి. ఈ రెండింటి ఉండడానికే యోగము అలాగే తపస్సు. పరబ్రహ్మ ప్రసన్నం అవ్వాలి, పరమాత్మ మన అంతరాత్మలో ఉన్న పరమాత్మ ప్రసన్నం అవ్వాలి. ఇదేంటి కొత్తగా ఆల్రెడీ ఉన్నాడుగా మనలోనే ప్రసన్నం అవడం ఏంటి, మనవాడే కదా అంటే. అందుకే మళ్ళీ శాస్త్రాన్ని చదువుకోవాలి కొంచెం. దాంట్లో ఏంటంటే ఒక చెట్టు మీద రెండు పిట్టలు ఉన్నాయట, ఒకటి ఎప్పుడు అలా చూస్తూ ఉంటుంది సాక్షిగా, ఇంకొకటి ఆ పళ్ళు తింటూ ఆనందంగా అనుభవిస్తూ ఉంటుందండి. అలాగే మనలో హృదయంలో పరమాత్మ అలా సాక్షీభూతంగా ఉంటాడు, ఆయన ఏమి చేయడు. అక్కడే ఉన్న జీవుడు ఏం చేస్తాడంటే ఈ ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా అన్నీ అనుభవిస్తూ ఉంటాడు. అనుభవించి దాంట్లో వచ్చిన కష్టమో నష్టమో బాధో సుఖమో దుఃఖమో అన్నీ ఆయనకి ఆయన ఏడుస్తూ ఉంటాడు, భగవంతుడి వరకు చూస్తూ ఉంటాడు. సరే వీడు ఏడో ఏడుస్తున్నాడు ఏడవని అంటాడు తప్ప పట్టించుకోడు. ఎప్పుడైతే ఈ జీవుడు నేను వీటిల్లో ఇబ్బందులు పడుతున్నాను, ఈ లైఫ్ ఇంతేనా, ఇంకేమన్నా ఉందా దీనికి అర్థం అని ప్రశ్నించుకుంటాడు, ఎప్పుడైతే అలా ప్రశ్నించుకుని దానికి ఆన్సర్ కోసం తప్పిస్తాడో అప్పుడు తపస్సు మొదలవుతుంది. అప్పటి వరకు సాక్షిగా ఉన్న భగవంతుడు విడిగేసి చూడటం మొదలెడతాడు. చాలామంది బాబా గారి చరిత్రలో చదువుతారు, నా కేసు చూస్తే నేను నీ కేసు చూస్తానని, ఆయన కేసు చూస్తే మనం ఆయన మన కేసు చూస్తారు అనేది నిజమే. అలాగే మనలో ఉన్న పరమాత్మ మనం చూడటం మొదలెట్టాలి. ఎక్కడున్నాడంటే హృదయంలో ఉన్నాడు. దానికి ఏం చేయాలంటే ఏం చేయగలేదు, నా హృదయంలో ఉన్న పరమాత్మకి నమస్కారం, నా హృదయంలో ఉన్న పరమాత్మ నా మనస్సు నువ్వు స్వీకరించు, నా హృదయంలో ఉన్న పరమాత్మ నా జీవితాన్ని నడిపించు అని అడగాలి. అడిగితే అప్పుడు మొదలెడతాడు నడిపించడం, స్వీకరించడం, పరిగెట్టించడం ఏదో ఒకటి చేస్తాడు. అంతేగాని ఏం అడగకపోతే ఏం చేయడు, అది సాక్షిగా ఉండటం అంటే. సూర్యుడి వైపు తిరిగి, సూర్యుడు సమస్త సృష్టికి సాక్షి, కర్మ సాక్షి, మనం చేస్తున్న అన్ని చూస్తూ ఉంటాడు. చెయ్యొద్దండు చెయ్యమని చెప్పడం. కానీ మనం ఎప్పుడైతే సూర్యుడి వైపు తిరిగి నీ కిరణాల్లో ఉన్న ఆ తేజస్సుని, నీ కిరణాల్లో ఉన్న ప్రజ్ఞని నాకు ప్రసాదించు అంటే కరెక్ట్గా ఆ ప్రజ్ఞ మనలోకి ప్రసరిస్తూ ఉంటుంది. అర్ధరాత్రి కూర్చొని చేస్తున్నా వస్తుంది, మిట్ట మధ్యాహ్నం చేయక్కర్లేదు, పగలు సూర్యుడు ఉన్నప్పుడే చేయక్కర్లేదు. ఇప్పుడు చేసినా కూడా సూర్యుడి నుంచి ఆ జ్ఞానం మనకు వస్తుంది. అంటే అడగటంలోనే ఉంది తప్ప అడగకుండా ఇవ్వడు ఆయన కూడా. అందుకని ఈ పరమాత్మ అనుగ్రహం ఎప్పుడూ వర్షిస్తున్నా మనం దాన్ని పట్టుకోవాలంటే మనలో ఒక క్వాలిటీ ఉండాలి, అది సెన్సిటివిటీ. ఆ సెన్సిటివ్నెస్ లేదనుకోండి మనకేం అర్థం కాదు. అదే సూర్యకిరణాలు పట్టుకుని విశుద్ధానంద చచ్చిపోయిన ఒక చిలకని మళ్ళీ బతికించి ఎలా పంపించేశాడు, లేకపోతే ఎప్పుడూ కనిపించని ఒక మంచి సువాసన గల దాన్ని అంతటిని కూడా పాల్ బ్రంటన్ చేతి రుమాల్లోకి వచ్చేట్టు చేశాడు, ఇవన్నీ చెప్తారు గురువు గారు సూర్య మహాజ్ఞానంలో. ఇవన్నీ ఎలా చేశాడు ఆయన చెప్తాడు, నా దగ్గర ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఉంటుంది, సూర్యకిరణాల మీద ఇలా ఫోకస్ చేస్తాను, కాగితం మీద లేదా జోబురుమాల మీద లేదా చచ్చిపోయిన చిలక మీద, అది వెంటనే పనిచేస్తుంది. మరి ఆయన పెడితే పనిచేస్తుంది, మనం పెడితే ఎందుకు పని చేయట్లేదంటే దానికి సంబంధించిన జ్ఞానం మన దగ్గర లేదు. ఆయన సంబంధించిన ఆయన జ్ఞానం ఆయన దగ్గరికి ఎలా ఉంది, మన దగ్గరికి ఎందుకు లేదంటే మనకు ఆ విషయంలో శ్రద్ధ లేదు. అది శ్రద్ధ ఉంటే మనకు కూడా తెలుస్తుంది. ఇందుకని ఇక్కడ పరమాత్మ మన మీద ప్రసన్నుడు కావాలి అంటే మనలో మన వ్యక్తిత్వంలో ఉన్నతమైన ఆదర్శాలు ఉండాలి. ఉన్నతమైన ఆదర్శాలు ఎలా వస్తాయి, ఉన్నతమైన ఆదర్శంగా జీవించిన మహాత్ముని చూసి అలా మనం కూడా మన జీవితాన్ని మలుచుకుంటే వస్తాయి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్ర దేవేతరో జరు తత్ర దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే అని చెప్తాడు కృష్ణుడు. అందుకని మహాత్ముల యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకుని వాళ్ళని ఫాలో అవ్వాలట. అందుకని పరమవంశీ గురుదేవుల్ని ఫాలో అవ్వచ్చు. అలాగే మనకి ఎవరు నచ్చితే వాళ్ళని, వాళ్ళ జీవితం ఎలా ఉంది మనం కూడా అలా మలుచుకోవాలి మన జీవితాన్ని. అప్పుడు పరబ్రహ్మ మనకి ప్రసన్నం అవుతాడు. దీనికి మనకి ఇచ్చినవి ఏంటంటే ఆత్మశోధన, ఆత్మపరిష్కారం, ఈ రెండు తప్పనిసరి. ఆత్మశోధన అంటేనే మనలో ఉన్న లోపాలన్నీ సరి చేసుకోవడం, ఆత్మపరిష్కారం అంటే దాని లోపాలన్నీ సరి చేసుకుని మంచి వాటితో నింపడం. మళ్ళీ చెత్తా చెదారం అంతా తీసి పడేసి మంచి వాటితో నింపడం. ఈ రకంగా చేయటానికి మనకు జీవితం ఇవ్వబడింది. ఒక వ్యక్తి అంటేనే అక్కడికి అతనికి ఒక వ్యక్తిలో మనస్సు, శరీరం, ప్రాణం ఉంటాయి. ఈ మనస్సు, శరీరం, ప్రాణం ఈ మూడింటిని సరిగ్గా ఉంచుకోవడం, ఆరోగ్యంగా ఏమో శరీరాన్ని ఉంచుకోవాలి, శరీరాన్ని ఆరోగ్యంగా అందంగా ఉంచుకోవాలి, అలాగే ప్రాణాన్ని సుఖంగా ఉంచుకోవాలి. ప్రాణం సుఖంగా లేదనుకోండి అలా అనుకోవడం, లేదా దాహానికి ప్రాణం విలవిల్లాడుకోవడం, అలాగే ఎండలో నడిచొస్తే ప్రాణం ఇబ్బంది పడుతుంది, చల్లగా ఉండి సరిపోతుంది. అది దేహానికి సంబంధించింది కాదు, ఎండలో బాధపడటం దాహం సంబంధించినవి కూడా, ప్రాణానికి సంబంధించినవి దేహానికి సంబంధించింది కాదు. అలా మనకు ఆ తేడాలు తెలియాలి. ప్రాణం సుఖంగా ఉండాలి, శరీరం ఆరోగ్యంగా అందంగా ఉండాలి. ఆత్మ అంటే మనస్సు, ఇక్కడ ఆత్మ అంటే మనస్సు చేతనతో శాంతిగా హాయిగా ఉండాలి. ఈ మూడు ఎప్పుడైతే ఉంటాయో, ఈ ప్రగతి శాంతి ఈ మూడు స్థాయిల్లోనూ ఉంటాయో, అంటే మన శరీరంలో అలాగే మన ప్రాణంలో మన మనస్సులో ఎప్పుడు శాంతి నెలకొంటుందో, అప్పుడు ఈ జీవన దేవతా సాధన అనేది సమగ్రంగా జరిగినట్టు. దీని అంతటినీ ఇంకొక భాషలో ఇంకొక ఆయన ఎలా చెప్తారు, అరవిందులు ఏం చెప్తారంటే, యూ ప్లీజ్ ఇన్వైట్ పీస్ ఇంటూ యువర్ మెంటల్ బీయింగ్, ఇన్వైట్ పీస్ ఇంటూ యువర్ వైటల్ బీయింగ్, పీస్ బీ ఇన్వైటెడ్ ఇంటూ యువర్ ఫిజికల్ బీయింగ్. ఎక్కడెక్కడ శాంతి ఉంటుందో అక్కడక్కడ ఆరోగ్యం ఉంటుంది, ఎక్కడ శాంతి ఉంటుంది అక్కడ హార్మోనీ ఉంటుంది, ఎక్కడ శాంతి ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది, ఎక్కడ శాంతి ఉంటే అక్కడ అందం ఉంటుంది. సింపుల్గా. అందుకని మనం సాధన చేసుకుంటున్నప్పుడు దట్ పీస్ డిసెంట్ అనుకోవచ్చు. అంటే నేను ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో అలాగే అనుకోవచ్చు, శాంతి నాలో అవతరించుగాక. శాంతి అంటేనే భగవంతుడు, శాంతి భగవంతుడు యొక్క ముఖ్యమైన లక్షణం శాంతి. ఆ భగవంతుడి యొక్క అనంతమైన శాంతి నా మనసులో అవతరించుగాక, నా ప్రాణంలో అవతరించుగాక, నా ఈథరిక్ బాడీలో అవతరించుగాక, నా భౌతిక శరీరంలో ప్రతి అణు అణువులోనూ కూడా అవతరించుగాక అని మనం ప్రార్థన చేయొచ్చు. ఇంకా ఇలాగే ఆత్మశిక్షణ, ఆత్మ ప్రగతి కావాలంటే మనలో డెవలప్ కావాల్సిన ఒక ముఖ్య లక్షణం ఏంటంటే భావ సంవేదనలు. ఊరికే ఆత్మ ప్రగతి వచ్చేది, ఊరికే మనం ఆత్మశిక్షణ జరిగిపోదు, దానికి భావ సంవేదనలు కావాలి. ఇదివరకు మనం చెప్పుకున్నాం ప్రేమ, కరుణ, దయ, శాంతి, ఆనందం, సేవ, సహకారం, హార్మోని, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భావ సంవేదనలు. వాటితోటి మన హృదయాన్ని నింపుకోవాలి. అలా నింపుకోవడం ద్వారా మాత్రమే ఈ భావ సంవేదనలు మనలో అభివృద్ధి చెందడం మాత్రమే భక్తి అనబడుతుంది. ఈ భక్తి వల్ల మాత్రమే భగవద్ దర్శనం అవుతుంది. ఏకాదశాధ్యాయంలో మనకు విశ్వరూప సందర్శనం అయిన తర్వాత చిట్ట చివరి చెప్తాడు స్వామి, భక్తి వల్ల మాత్రమే ఇది తెలుస్తుంది, ఇంక దేనివల్ల తెలియదు, భక్తి వల్ల మాత్రమే నన్ను ఎవరైనా చూడగలరు అని చెప్పి మళ్ళీ భక్తి యోగంలో మళ్ళీ మనకు ఒక 20 శ్లోకాలతో చెప్తాడు భక్తి అంటే ఏంటి, భక్తి కలవాడు ఎలా ఉంటాడు, భక్తి కలవాడు నాకు ఇష్టడు, ఇవన్నీ. అందుకని నా భక్తియే నమే భక్త ప్రణశ్యతి అని కూడా అంటాడు. అంటే నా భక్తుడు ఎప్పుడు దర్శించడు అని. అంటే ఎవరైతే ప్రేమ, కరుణ, దయ, శాంతి, త్యాగం, సేవ, సంయమనం, ఆనందం, తర్వాత సంతులనం అంటే హార్మోని, ఇలాంటి లక్షణాలు వాళ్ళలో కలిగి ఉంటారో వాళ్ళని భగవంతుడే రక్షిస్తాడు, వాళ్ళకి నాశనం లేదు. అలాంటి భగవత్ సాన్నిధ్యాన్ని మనం ఉత్కృష్టమైన ఆలోచన ద్వారా, ఒక వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు అని ఎలా తెలుస్తుందంటే ఆ వ్యక్తిలో ఉన్న ఉత్కృష్టమైన ఆలోచన ద్వారా తెలుస్తుంది, ఆదర్శవాదమైన భావ సంవేదనల ద్వారా తెలుస్తుంది అతడు భగవంతుడిని దర్శించాడు అని. అంతే తప్ప భగవంతుని దర్శించిన వాడు భగవంతుడిలాగా శంఖు చక్రాలు ఏం వచ్చేవి ఆయనకి. గురువుగారిని చూశారు చాలామంది, కొంతమంది ఫోటోలే చూసి ఉండొచ్చు. పరమ పూజ్య గురుదేవుల్ని, వరమందరి మాతాజీని చూసిన వాళ్ళు, వాళ్ళు భగవంతుని దర్శించారు అంటే వాళ్ళలో ఉన్న భావ సంవేదనలు దర్శించారు, వాళ్ళలో ఉన్న ఆదర్శవాదమైన జీవితాన్ని చూశారు. ఇవన్నీ కూడా మనకు జీవన దేవత సాధన వల్ల మాత్రమే సాధ్యపడతాయి తప్ప, ఎక్కడో ఉన్నాడు, ఎవరో ఉన్నారు, ఏదో ఇస్తాడు అని చేయటం వల్ల రావు అని చెప్తూ గురువు గారు దీనికి ఉపాసన, సాధన, ఆరాధన అనే మూడు విధానాలు ఇచ్చారు మనకు. ఇవన్నీ మనం ఈ జీవన సాధనలో ఈ ఉపాసన, సాధన, ఆరాధన సంబంధించినవి నెక్స్ట్ ఒకసారి చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి.